ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతిని పొంది నిరంతరం ఆత్మలో రమిస్తూ ఆత్మానందాన్ని అనుభవించేటువంటి జ్ఞాని ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడో గురువు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు చిన్నపిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఆకలిని శారీరకమైనటువంటి బాధని ఎట్లా అయితే మర్చిపోతారో, మర్చిపోయి హాయిగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారో, అదేవిధంగా ఆత్మనిష్ఠుడైనటువంటి జ్ఞాని అహంకార మమకారాలు అనేటువంటి వాటిని మర్చిపోయి ఆత్మలో నిరంతరము కూడా ఆనందిస్తూ ఉంటాడు. అతడికి ఆహారం గురించినటువంటి చింత లేదు, దప్పికైతే నీరెట్లా అనేటువంటి చింత లేదు, భిక్షాటన చేయవలసి వస్తున్నదే అనేటువంటి దైన్యభావం లేదు. అలాగే శ్మశానాల్లో కానీ వనాల్లో కానీ ఎక్కడైనా సరే ఆయన నివాసం ఏర్పాటు చేసుకుంటాడు, అదే అతడికి శయ్యగా ఉంటుంది. ఇక ఉతకటం కానీ ఆరేసుకోవటం కానీ అవసరం లేనటువంటి విధంగా దిగంబరుడిగా ఆయన ఉంటూ ఉంటాడు. మరి అతడు ఎక్కడ సంచరిస్తాడు, వేదాంత వీధుల్లో సంచరిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇంతవరకు తెలియజేసి గురువు ఇంకా ఇతర విషయాల్లో ఎట్లా ప్రవర్తిస్తాడు అనేటువంటి దాన్ని 540వ శ్లోకంలో చెప్తున్నారు. 540వ శ్లోకం చూడండి. విమానమాలంబ్య శరీరమేతత్ పునఃశేషాన్ విషయానుపస్థితాన్. పరేచ్ఛయా బాలవదాత్మవేత్త యో వ్యక్త లింగోనను శక్త బాహ్యః. ఆత్మవేత్త ఆత్మజ్ఞానైనటువంటి వాడు ఏతత్ శరీరం విమానం, ఈ శరీరం అనేటువంటి విమానాన్ని, ఇక్కడ శరీరాన్ని విమానంతో ఎందుకు పోల్చారంటే విమానంలో మనం ఎక్కి కూర్చుంటాం, శరీరంలో ఆయన కూర్చున్నాడు, అంటే ఆయన శరీరం కాదు అనేటువంటి భావం రావడానికి ఇక్కడ శరీరాన్ని విమానంతో పోల్చారు. ఈ శరీరం అనేటువంటి విమానాన్ని ఆలంబ్య ఆశ్రయించుకొని బాలవత్తు బాలుడిలాగా జీవిస్తాడు. పరేచ్ఛయ పరుల యొక్క ఇచ్ఛ చేత ఉపస్థితాన్ వాటంతటవిగా వచ్చేటువంటి అశేషాన్ విషయాన్ సమస్తమైనటువంటి విషయాల్ని వస్తువుల్ని కూడా భునక్త అనుభవిస్తూ ఉంటాడు. అవ్యక్త లింగ ఏ బాహ్యమైనటువంటి వేషాలు లేకుండా అననుషక్త బాహ్య బాహ్య వస్తువులతో ఏమాత్రము కూడా సంబంధం లేకుండా అలా విహరిస్తూ ఉంటాడు అని ఇక్కడ ఆత్మానుభూతి పరుడైనటువంటి వ్యక్తి యొక్క స్థితిని మనకు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంతవరకు కూడా కనీస అవసరాలైనటువంటి తిండి బట్ట ఇల్లు మొదలైనటువంటివి ప్రతి వ్యక్తికి కూడా అవసరమే అయినప్పటికీ కూడా ఆత్మజ్ఞానైనటువంటి వాడు వాటి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే అతడు భోగాలను అనుభవించడంలో కూడా ఏ విధమైనటువంటి భావన ఉంటుందో కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనకి లభించినటువంటి సంపదలతో, ఆస్తిపాస్తులతో, సుఖాలతో, డబ్బుతో ఇలా మనం సరిపెట్టుకుంటామా అని అంటే సరిపెట్టుకో, ఇంకా ఇంకా కావాలి. ఎన్ని వస్తువులున్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని ఇళ్ళున్నా, ఏమున్నా సరే ఇంకా ఇంకా కావాల్సిందే. ఇంకా సంపాదించాలి, భోగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మానవుడు. అలాగే అన్ని భోగాల్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. మరి జ్ఞానైనటువంటి వాడు అతడు ఎలా ఉంటాడు? జ్ఞానికి సామాన్యమైనటువంటి మానవుడికి ఏమైనా తేడా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ ఆత్మజ్ఞానైనటువంటి వాడి యొక్క ప్రవర్తన గురించి చెబుతున్నారు. అతడు భోగాల్ని తిరస్కరిస్తాడా అంటే తిరస్కరించడు. అలాగే భోగాలు కావాలి అని ఆశిస్తాడంటే అలా ఆశించేవాడు కాదు. అంటే కావాలని అనుకోడు, వద్దని అనుకోడు, ప్రత్యేకంగా ఏ అభిప్రాయం కూడా తెలియకుండదు. పైగా సామాన్యులైనటువంటి వాళ్ళు శరీరంతో తాదాత్మ్యం చెంది వాటిని నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి భావనతో ఉంటారు. కానీ జ్ఞానైనటువంటి వాడు మాత్రం నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన మాత్రం ఉండదు. అతని యొక్క దేహం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అనుభవించేది దేహము నేను మాత్రం కాదు అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే దేహం కంటే వేరుగా ఉంటాడు. మరి ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఆనందంలో ఉంటాడు. ఆయన ఆత్మస్వరూపం గనక నేను ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాను, నాకు ఈ లౌకికమైనటువంటి ప్రపంచంతో కానీ లౌకికమైనటువంటి విషయ వస్తువులతో కానీ నాకు ఏ రకమైనటువంటి అవసరాలు లేవు అనేటువంటి భావనతో ఉంటాడు. అంతేకాదు ఈ దేహంతో అనుభవించేటువంటి భోగాలన్నింటినీ కూడా కేవల సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇది ఆత్మజ్ఞాని యొక్క స్థితి. అంటే నిర్లిప్తంగా ఈ దేహేంద్రియాలు అనుభవిస్తూ ఉంటే తాను మాత్రం కేవల సాక్షిగా ఆత్మగా కేవలంగా ఉంటాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు ఏవైనా గొప్ప భోగాలు కనుక లభించినట్లయితే పొంగిపోవటం కానీ, ఏమీ లభించకపోయినా లేకపోతే ఉన్నటువంటివి ఏమైనా పోయినా కుంగిపోవటం కానీ, ఈ పొంగటం కొంగటం అనేటువంటివి ఆత్మజ్ఞానైనటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండవు. అతడు కేవలము ఈ శరీరాన్ని ఒక నివాస స్థానంగా భావిస్తాడు. మనం ఇంటిని ఎట్లయితే నివాసంగా భావిస్తామో అతడు ఈ దేహాన్ని నివాసంగా భావిస్తూ ఉంటాడు. అందుకే ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఓ మహాత్మా మీరు మా ఇంటికి రావాలి, మీకు భిక్ష ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఓ అలాగే అన్నాడు. అదుగోనండి బండి కూడా తీసుకొచ్చి అన్నాడు. ఆహా ఈ బండికి మరి ఇంకో బండే అన్నాడు. అంటే దేహాన్ని ఎప్పుడు ఆయన బండిగానే భావిస్తాడు. కాబట్టి ఈ శరీరాన్ని ఒక విమానంలాగా ఒక బండిలాగా అలా భావించేటువంటి వాడు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు. ఇక వస్తువుల్ని ఏమైనా కోరతాడా అని అంటే వస్తువుల్ని ఎప్పటికీ కూడా అతడు కోరడు, వాటి కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేయడు. అప్రయత్నంగా లభించినటువంటి వాటిని మాత్రమే అతడు స్వీకరిస్తాడు. అయితే అప్రయత్నంగా ఎలా లభిస్తాయండి అంటే పరేచ్ఛయా అని ఇక్కడ చెప్పారు. అంటే ఇతరుల యొక్క ఇచ్ఛ ప్రకారం లభిస్తూ ఉంటాయి అని. అంటే ఇతరుల యొక్క ఇచ్ఛ, ఇతరుల యొక్క కోరిక అంటే ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళకి మనం కనుక కొన్ని వస్తువుల్ని కనుక ఇచ్చినట్లయితే మనకెంతో పుణ్యం, వాళ్ళకి ఆహారం పెట్టినట్టయితే మనకెంతో పుణ్యం అనేటువంటి భావనతోటి కొంతమంది మహాత్ములకి ఆహారాన్ని కానీ అలాగనే వస్త్రాన్ని కానీ ఇంకా ఏదైనా వాళ్ళ యొక్క అవసరాన్ని గమనించి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఇతరుల యొక్క ఇచ్ఛ ప్రకారం తాను ఏ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా ఏవైతే లభిస్తూ ఉంటాయో వాటిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇతరులు ఏదో తనకి తీసుకొచ్చి ఇవ్వాలని, తనకేదో పెట్టాలని, తనకేదో తినిపించాలని, తన దేహాన్ని పోషించాలని, ఆ ప్రకారంగా గొప్ప ప్రయోజనాన్ని పొందాలని, ఇలాంటి భావనలు అనేవి ఏవి కూడా ఆయనకు ఉండవు. ఆయనకి ఏదైనా సమర్పించడం అనేటువంటిది సమర్పించేటువంటి వాడి యొక్క ఇచ్ఛయే కానీ ఇది పుచ్చుకునేటువంటి వాడి యొక్క ఆత్మజ్ఞాని యొక్క ఇచ్ఛ మాత్రం కాదు అని మనం తెలుసుకోవాలి. అలా ఆయనకు అనేకమైనటువంటి వస్తువుల్ని సమర్పిస్తూ ఉంటారు, అలాగే ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటారు. చాలామంది ఆ విధంగా మహాత్ముల యొక్క సేవ చేసుకుంటూ ఏదో విధంగా వచ్చే జన్మలోనైనా మనకు ఉన్నతమైనటువంటి జన్మ రావాలి అనేటువంటి భావనలో అలా ఉంటారు. ఆయన మాత్రం వాటిని స్వీకరిస్తూ నిర్లిప్తంగా ఉండిపోతాడు. అంతేకాకుండా ఆయన ఎలా ఉంటాడు అంటే బాలుడిలాగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. బాలుడిలాగా ఉంటాడంటే బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా ఉంటాడు అని. ఇప్పుడు పసిపిల్లలకి ఆట వస్తువులు కనుక ఇచ్చినట్లయితే వాటితో ఆడుకుంటారు. ఈ ఆట వస్తువులు మనవే లేకపోతే ఎవరి వన్నానా, మన డబ్బులతో కొన్నారా, ఎవరి డబ్బులతోటైనా కొన్నారా అనేటువంటి ఆలోచనలు ఏమైనా పసిపిల్లలకు ఉంటాయా? ఉండవు. ఎవరు బొమ్మలు ఇస్తే వాళ్ళతో వాళ్ళు వాటితో ఆడుకుంటారు. ఇవి వాళ్ళయ్యా మాయా అనేటువంటి ఆలోచన అనేటువంటిది వాళ్ళకి రాదు. ఎవరి డబ్బుతో కొన్నారు అనేటువంటి ఆలోచన లేదు. ఎవరిచ్చినా తీసుకుంటారు, కొంతసేపు ఆడుకుంటారు, ఆట అయిపోయిన తర్వాత అవతల పడేస్తారు. మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి కనుక ఇస్తే తీసుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారు, అవతల పడేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్ఞానైనటువంటి వాడు కూడా అంతే, ఎవరైనా ఏదైనా కనుక ఇస్తే దాన్ని స్వీకరిస్తాడు, ఉపయోగించుకుంటాడు, లేకపోతే అవతల పడేస్తాడు. అంతే తప్ప ఇది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళకేం నేను ఇవ్వాలా అనేటువంటి ఆలోచనలు మాత్రం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్ఞానైనటువంటి వాడికి ఉండేటువంటి అవకాశం లేదు. జ్ఞానైనటువంటి వాడు ఆత్మవిధుడు, ప్రత్యేకంగా వ్యక్తమయ్యేందుకు ఆయన ఏ రకమైనటువంటి వస్త్రాలను కానీ, ఏ రకమైనటువంటి ఆభరణాలను కానీ, ఏ రకమైనటువంటి వేషాలను కానీ ధరించరు. నిజమైనటువంటి జ్ఞాని యొక్క లక్షణం ఇది. నిజమైనటువంటి జ్ఞాని ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణ చేయాలనేటువంటి భావన ఉండదు. అందుకే ఏనాడో శంకరాచార్యుల వారు దాదాపు 1300 సంవత్సరాల క్రితమే ఇదిగో ఇలాంటి ఆలోచనతో భజగోవిందంలో రాశారు. ఏ రకరకాలైనటువంటి వేషాలు వేస్తుంటారు, పశ్యన్నపిచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేషం, పొట్ట పోషించుకోవడానికి రకరకాలైనటువంటి వేషాలు వేస్తారు, కొంతమంది కాషాయాంబరాలు ధరిస్తారు అని ఆయన ఆనాడే మనకి తెలియజేయటం జరిగింది. అయితే ఇక్కడ ఆత్మజ్ఞానం అయినటువంటి వాడి యొక్క స్థితిని కూడా శంకరాచార్యుల వారే మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇతడు ఫలానా వ్యక్తి అని అనుకోవటానికి, కొందరిని గుర్తించడానికి, అంటే ఇతడు ఇంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని గుర్తించడానికి కొన్ని రకాలైనటువంటి దుస్తుల్ని ధరిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని కొన్ని గుర్తుల్ని కూడా ధరిస్తూ ఉంటారు. కాషాయ వస్త్రాలు కనుక ధరిస్తేనేమో సర్వసంగ పరిత్యాగి, సన్యాసి అని అనుకోవటానికి వీలుంటుంది. అలాగే పసుపు వస్త్రాలు కనుక ధరిస్తేనేమో గృహస్థుడై ఆ గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత కొంతకాలం పాటు వానప్రస్థంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడు అనేటువంటి ఆలోచనతో పసుపు వస్త్రాలు ధరించే వాళ్ళు ఉన్నారు. అలానే కొందరు నల్లటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అంటే ఈ నల్లటి వస్త్రాలు దేనికేనంటే వాళ్ళు విషాదంలో ఉన్నారనేటువంటిది గుర్తు అన్నమాట. అయితే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలైనటువంటి నియమాలు పెట్టుకొని 40 రోజులు ఏదో దీక్షలు పెట్టుకొని కొన్ని రంగులైనటువంటి వస్త్రాలను వేస్తూ ఉంటారు. కొంతమంది నల్ల వస్త్రాలు, కొంతమంది కాషాయ వస్త్రాలు, కొంతమంది పసుపు వస్త్రాలు, ఇట్లా రకరకాలైనటువంటి వేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఏమో ఊర్ధపుండ్రాలు అంటే పంగనామాలు పెట్టుకుంటారు. అలాగనే పెట్టుకుంటే తల గుండుగానే గీయిస్తే వీడు వైష్ణవులు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలా కాకుండా అడ్డబొట్టు పెట్టుకొని విభూతిని కనుక ధరించినట్లయితే వీళ్ళు శైవులు అనేటువంటి విషయం అర్థమవుద్ది. ఏ కొంతమంది త్రిదండాన్ని ధరిస్తే వాళ్ళేమో పరివిరాజకులు అంటే ఒక్క చోట నివాసం ఉండేటువంటి వాళ్ళు కాదు, దేశ సంచారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం అర్థమవుద్ది. కానీ ఈ రోజుల్లో ఈ త్రిదండులైనా ద్విదండులైనా ఏ దండులైనా సరే వాళ్ళు కూడా చక్కగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఆశ్రమాల్లో ప్రశాంతంగా ఉంటున్నారు. అది సంవత్సరాల పొడుగుతా ఎన్నాళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా అట్లానే ఉంటున్నారు, అది వేరే విషయం. కానీ ఈ త్రిదండులు అనేటువంటి వాళ్ళు, త్రిదండి అని అంటే 3 కర్రల్ని కట్టగట్టి అలా దగ్గర పెట్టుకుంటారు, ఎప్పుడు కూడా 3 కర్రలు ఉండాల్సిందే, వాళ్ళని త్రిదండులు అంటారు. అంటే వాళ్ళు పరిమిరాజకులు, అంటే అలా తిరుగుతూ ఉంటారు, ఎక్కడ నివాసం మాత్రం ఉండరు. అయితే వీళ్ళందరూ కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు కాదు. ఇదే మన గుర్తు, ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు మాత్రం కాదు. మరైతే ఈ రోజుల్లో వాళ్ళేనా ఏంది ఆ గుర్తులు పెట్టుకునేది, మనం కూడా పెట్టుకుందామని సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా చాలా రకాలైనటువంటి గుర్తులు వేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో మెడ మీద ఒక చిన్న వస్త్ర ముక్క వేసుకుంటారు, కొంతమంది ఏమో ఇలా జేబు దగ్గర ఒక వస్తువుని ధరిస్తూ ఉంటారు, వాళ్ళ గుర్తు అన్నమాట, ఆ సంఘానికి సంస్థకి సంబంధించినటువంటి గుర్తు. ఇట్లా రకరకాలైనటువంటి గుర్తులు వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళెవ్వరు కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు కాదు, కాకపోతే భగవంతుడి యొక్క సేవలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మహాత్ములైనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి వేషధారణ చేయరు, అంతేకాదు వాళ్ళు ఏ రకమైనటువంటి గుర్తుల్ని కూడా పెట్టుకోరు. ఏ రకమైనటువంటి ఆభిజాత్యాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించరు, ఏ ప్రదర్శనలు కూడా వాళ్ళు చెయ్యరు, ఏ ఆడంబరాలకి కూడా వాళ్ళు పోరు. అలా పోయేటువంటి వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించినప్పటికీ కూడా వాళ్ళు సన్యాసులు కాదు. అయితే మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఎంత సాదాసీదాగా ఉన్నా వాళ్ళ యొక్క ఆధిక్యతని మాత్రం తప్పకుండా జనులు గుర్తిస్తూనే ఉంటారు. రమణ మహర్షికి ఏ రకమైనటువంటి వస్త్రధారణ లేదు, కేవలం ఒక గొచ్చుగుడ్డ మాత్రమే ధరిస్తాడు అంతే. అలాగే రామకృష్ణ పరమహంస అంటే ఆయన అతి సామాన్యమైనటువంటి ఓ బట్టలు ధరిస్తాడు అంతే, ఇంకా ఏమీ ఉండదు, ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. కానీ వాళ్ళ ముఖాలన్నీ ఆనందంతో వెలుగుతాయా అని అంటే వాళ్ళకి లోపల నుంచి వచ్చే ఆనందమే కానీ బయట నుంచి ఆనందాన్ని వాళ్ళు పొందాల్సినటువంటి అవసరమే లేదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. అదిగో ఆ ప్రకారంగా ఉండేటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఏ రకమైనటువంటి వేషాలు ధరించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇంకా వస్త్రధారణ గురించి కూడా మరి తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నాడు. 541 శ్లోకంలో 541 శ్లోకాన్ని చూడండి. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు మనం భజగోవిందంలో విషయాన్ని కనుక గుర్తుకు తెచ్చుకుంటే అక్కడ చెప్పిన ఇక్కడ చెప్తూ ఉన్నారు కొన్ని కొన్ని. ఎందుకంటే అక్కడ కూడా ఉన్మత్తవత్ పిశాచవత్ బాలవత్ అనేటువంటి మాటలు అక్కడ చెప్పారు, ఇక్కడ కూడా మళ్ళీ అయ్యే చెప్తున్నారు ఉన్మత్తవత్ బాలవత్ పిశాచవత్ అనేటువంటి. దిగంబరో వాపి, ఎవరు దిగంబరుడు అంటే, దిగంబరుడు అంటే వస్త్రాలు లేకుండా ఉండేటువంటి వాడు, ఒక్క వస్త్రం కూడా ఒంటి మీద నులిపోగు లేకుండా ఉండేటువంటి. సా అంబరోవా, సా అంబరోవా అంటే వస్త్రాలు ధరించినటువంటి వాడు. త్వగంబరోవా, త్వక్ అంటే చర్మం, అంటే జింక చర్మాన్నో లేక అది కూడా కనుక దొరకకపోతే కొన్ని ఆకులు, చెట్ల యొక్క ఆకులు, పెద్ద పెద్ద ఆకులు ఏదైనా ఉంటే అదిగో ఆకులను ధరించేటువంటి వాడు. చిదంబరస్థ, ఆకాశం వంటి అనంతమైనటువంటి చైతన్యంలో స్థితుడై ఉన్నటువంటి మహాత్ముడు ఆత్మజ్ఞాని ఎక్కడుంటాడు ఆయన అంటే, ఆకాశం వంటి అనంత చైతన్యంలో ఉంటాడు అంటే ఎప్పుడు కూడా తాను అనంతమైనటువంటి చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి భావనలో ఉంటాడు. అలా భావనలో ఉండేవాడు దిగడంబరంగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే వస్త్రాలు ధరిస్తే ధరించవచ్చు, లేకపోతే ఏదైనా చర్మాన్ని ధరించినా ధరించి ఉండొచ్చు. అంతేగాక అతడు ఎలా ఉంటాడంటే ఉన్మత్తవాది, పిచ్చివాళ్ళలాగా ఉంటాడు. అంటే అందరూ కాదు, కొంతమంది, మరి కొంతమంది అంటే ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు. కాబట్టి ఉన్మత్తవాది ఉన్మత్తుడిగా పిచ్చివాడిగా ఉండొచ్చు, బాలవద్వ బాలుడిగా ఉండొచ్చు, పిశాచవద్వ ఓ పిశాచంలాగా ఇతరుల్ని భయపెట్టేటట్టుగా ఉండొచ్చు. అవన్యాం చరతి, అటువంటి వాడు అవన్యాం, వన్యాం అంటే అడవుల్లో, అవన్యాం అంటే భూమి మీద, భూమి మీద ఎక్కడైనా సరే చరిస్తూ ఉండవచ్చు. ఆయన ఎక్కడుంటాడు అనేటువంటి దానికి ఏ సంబంధం లేదు. గ్రామాల్లో ఉండొచ్చు, పట్టణాల్లో ఉండొచ్చు, పల్లెల్లో ఉండొచ్చు, ఏకాంత ప్రదేశాల్లో ఉండొచ్చు, అరణ్య ప్రదేశాల్లో ఉండొచ్చు, లేదా నదీ ప్రదేశాల్లో ఉండొచ్చు, సముద్ర తీరాల్లో ఉండొచ్చు, కొండ గుహల్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే అవన్యాం చరతి అన్నాడు. అదిగో అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆత్మానుభూతి పొందినటువంటి జ్ఞానికి ఈ ప్రపంచపు కట్టుబాట్లు అనేటువంటివి లేనేలేదు. కట్టుబాట్లన్నీ మనకే, ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి కట్టుబాట్లు ఏమీ లేవు. ఏ రకమైనటువంటి నియమనిష్టలు లేవు, ఏ రకమైనటువంటి విధి నిషేధాలు ఉండవు. అతడు పూర్తిగా స్వేచ్ఛాచారి, స్వేచ్ఛాజీవి. ఈ విషయాలన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అతడు ఎలాంటి వేషాన్నైనా సరే ధరించవచ్చు, అయితే ఇక్కడ మనకు ఒక మాట తెలుసుకోవాలి, ఎలాంటి వేషాన్నైనా ధరించవచ్చు అంటే ఫలానా వేషాన్ని ధరించాలని ఏదో కోరికతోటి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటా అమ్మయ్యా ఇయాటికి తీరింది అని అనుకునేవాడు కాదు. ఎలాంటి వేషాన్నైనా ధరించవచ్చు అని అంటే ఆయన ఏం ధరిస్తాడో, ఎప్పుడు ఏం ధరిస్తాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో అంతే అలా ఉంటాడు. ఎలా అయినా ఉండొచ్చు, అంతే తప్ప ఫలానాటుగా ఉండాలా అనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు. ఒక్కొక్కప్పుడు దారిలో దొరికినటువంటి గుడ్డ పేలికల్ని గోచిగుడ్డగా ధరిస్తూ ఉంటాడు. మనకప్పుడు ఎవరో ఒకరు ఇచ్చినటువంటి దుప్పటినో వస్త్రాన్నో కప్పుకుంటాడు. ఇంకెవరైనా సరే ఓ పట్టు వస్త్రాన్ని, పట్టు పీతాంబరాన్ని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ఆయన్ని ఒక పాత గుడ్డలాగానే ధరిస్తాడు, దాన్ని కూడా అట్లనే వేసుకుంటాడు, అవసరమైతే ఎప్పుడో తీసేవతలు తరేస్తాడు. అంతేగాని అమ్మో ఇది చాలా విలువైనటువంటిది కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఒక ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానిలాగా నటించేవాడికి తేడా ఇక్కడే తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞాని కూడా ఎవలా తెచ్చిచ్చినటువంటి విలువైనటువంటి ఒక పట్టు వస్త్రాన్ని ధరించవచ్చు. మరి ఆయన పట్టు వస్త్రాన్ని ధరించాడు కాబట్టి, ఆత్మజ్ఞాని కాబట్టి మనం కూడా ఒక పట్టు వస్త్రాన్ని ధరిస్తే బాగుంటుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు. సరే అనుకుంటాడు ఈయన సామాన్యుడు, ఈయనేమి ఆత్మజ్ఞాని కాదు. కానీ ఇద్దరికి తేడా ఎక్కడ వస్తుందంటే దాటుబాతుంటే ఎవడయ్యా ఎవడన్నా అయ్యా ఏదన్నా బట్టుంటే ఇవ్వండి అయ్యా అంటే ఆమె తీసి అది ఇచ్చేస్తాడు. అమ్మో ఇంత విలువైంది ఎందుకు ఇవ్వాలా, మా ఇంటి దగ్గర ఉన్నాయిలే పాత గుడ్డలు అవి ఇద్దామని అనుకోడు, ఆమెనే తీసి ఇచ్చేస్తాడు. అదే ఈ నటించేటువంటి వాడికి, అంటే ఆత్మజ్ఞాని కాకుండా ఆత్మజ్ఞానిలాగా ఫోజ్ ఇచ్చేటువంటి వాడికి అలాంటి భావన ఉండదు. కావాలంటే మా ఇంటిరా, లేకపోతే మా ఆశ్రమానికి రా, నీకు ఏదైనా గుడ్డిస్తాను అని అంటాడు. ఎందుకంటే దీన్ని వదిలిపెట్టలేదు. ఇది సామాన్యుడికి మహాత్ముడికి మధ్యలో ఉండేటువంటి తేడా. ఈ ప్రకారంగా అతడు ఏ సమయంలో ఏ వస్త్రాన్నైనా ధరించవచ్చు, ఏమీ లేకపోతే నగ్నంగా ఉండిపోవచ్చు, దిగంబరంగా ఉండిపోవచ్చు. మరొక సమయంలో ఏ ఆకులనో లేకపోతే ఏ జిక్క చర్మాన్నో ఏది దొరికితే దాన్ని అలా ధరించి తిరుగుతూ ఉండొచ్చు. ఏ రకమైనటువంటి ఆచ్ఛాదనతో ఉన్నా, ఏదీ లేకున్నా అతడికి మాత్రం ఏమీ పట్టదు. ఒక వస్త్రాన్ని అతను ధరించినప్పటికీ కూడా ఆ వస్త్రం ఒంటి మీద ఉన్నదో లేదో కూడా తెలుసుకోడు. ఒక వస్త్రాన్ని అట్టు ఒంటి మీద వేసుకున్నాడు, అలా వెళ్తా ఉన్నాడు, అది ఒకవేళ జారిపోయింది అనుకోండి, దాన్ని వెనక్కి తిరిగి తీసుకోడు, అది అలాగనే పోతాడు. ఎందుకంటే ఆ వస్త్రం ఉన్న సంగతి కానీ పోయిన సంగతి కానీ రెండు ఆయనకి పట్టం. ఇది మహాత్ముడైనటువంటి వాడి యొక్క స్థితి. మళ్ళాగానే ధరించినటువంటి వస్త్రం యొక్క రంగుని గురించి కానీ దాని యొక్క విలువని గురించి కానీ నలుగురితో చెప్పుకోవాలని కానీ లేదా నలుగురు తన వస్త్రాన్ని గురించి చెప్పుకోవాలని కానీ ఆయన ఎప్పుడు కూడా అనుకోడు. అలాగే వస్త్రం యొక్క నాణ్యతని గురించి కానీ, అందాన్ని గురించి కానీ, దానివల్ల కలిగేటువంటి స్టేటస్ని గురించి కానీ, వీటిని గురించి కూడా ఎప్పుడు కూడా ఏమీ ఆలోచించేవాడు కాదు. అతడి యొక్క ఆలోచనలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. అతడి ఆలోచనలన్నీ కూడా ఆత్మని గురించే, తన స్వరూపాన్ని గురించే, తన స్వరూపంలో తానుంటూ ఆ స్వరూపం కారణంగా, ఆ ఆత్మ కారణంగా ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడంతే. అతడు ఆత్మ పరిధిలోనే ఉంటాడు తప్ప ఆ పరిధిని దాటి బయటకు వచ్చేటువంటి వాడు కాదు. మనం మాత్రం ప్రపంచ పరిధిలో ఉండి ఆ ప్రపంచ పరిధిని దాటి ఆత్మ పరిధిలోకి రావటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో ఆ ప్రయత్నం ఒక్కొక్కప్పుడు సఫలీకృతం కావచ్చు, అనేక సార్లు ఫెయిల్ కూడా కావచ్చు. కాబట్టి ఇట్లా ఆత్మస్థితిలో ఉండేటువంటి వాడు ఈ ప్రపంచం కానీ ఇందులో ఉన్నటువంటి విషయాలు కానీ అతడికి ఏమాత్రం పట్టవు. ఈ కారణంగా అతడు ప్రవర్తించేటువంటి ప్రవర్తన చూచేటువంటి వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది. అందులో ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది, సామాన్యుడైనటువంటి వాడికి ఇంకా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, ఎవరన్నా కనుక ఒక దిగంబరుడైనటువంటి వాడు కనుక వస్తేనో, దిగంబరుడైనటువంటి వాడిని ఎక్కడైనా ఓ పేపర్లో ఫోటోలో చూస్తేనో వీళ్ళు తిడతారు, వీడికి ఏం పొయ్యాకాలం వచ్చిందండి, హాయిగా బట్టేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి ధరించవచ్చు కదా, ఇదో పెద్ద ప్రదర్శన మాదిరిగా ప్రదర్శిస్తున్నాడు అని తిడతారు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం వల్ల బట్టలు వేసుకునేటువంటి వాడు సంస్కారం కలిగిన వాడు, బట్ట లేకుండా తిరిగేవాడు సంస్కారహీనుడు అని అనుకుంటారు కాబట్టి అందుకని వాళ్ళు ఆ రకంగా తిట్టలు కూడా తిడతారు అన్నమాట. ఇక అతడు ఎలా ప్రవర్తిస్తాడు ఈ లోకంలో అంటే మూడు విషయాలు చెప్పారు. ఒకటి ఉన్మత్తవత్, రెండవది బాలవత్, మూడవది పిశాచవత్. ఉన్మత్తవత్ అంటే పిచ్చివాడు లాగా ఉంటాడు అని. పిచ్చివాడు తన ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ప్రవర్తించడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అక్కడెక్కడో ఎవరో చనిపోయి అందరూ ఏడుస్తున్నారు అనుకోండి, ఏడుస్తుంటే వాడు హాయిగా నవ్వుకుంటా పరిగెడుతూ ఉంటాడు. అదేనండి అంటే వీళ్ళందరూ ఏడిస్తే వాడికి నవ్వు అంటే, వీళ్ళందరూ ఏడుస్తున్నారని వాడు నవ్వడు, వాడి నవ్వు లోపల నుంచి వస్తూ ఉంటుంది, దానికోసం వాడు నవ్వుతూ ఉంటాడు. అంతే తప్ప వాడు దీన్ని చూసి మాత్రం నవ్వడు. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారంతో అతనికి సంబంధం లేదు. అలాగే ఎవరైనా సరే అటుగా వెళ్ళేటప్పుడు మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారనుకోండి, ఏదో కారణం చేత 10 మంది నవ్వుకుంటున్నారనుకోండి, ఇతరేమో అలా దూరంగా వెళ్ళి ఏడుస్తాడు, లేకపోతే బట్టలు చిప్పుకుంటా ఉంటాడు, లేకపోతే పరిగెత్తుతూనే ఉంటాడు. ఎదురుగా ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఎవరు ఉన్నట్టు, ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తాడంటే ఎదురుగా జరుగుతున్నది ఏది కూడా వాడికి పట్టదు. ఎందుకంటే ఉన్మత్తుడు కాబట్టి, పిచ్చివాడు కాబట్టి, అతనిలో కలిగేటువంటి ఆలోచనలకి, బయట జరుగుతున్నటువంటి సంఘటనలకి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. మరి అదే ప్రకారంగా మహాత్ముడు కూడా ఇలా పిచ్చివాడిలాగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఎందుకు ప్రవర్తిస్తాడంటే అతడేమో లోపల వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, బయట ఏమో ప్రాపంచిక విషయాల కోసమని కొంతమంది ఏమో దుఃఖపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఆనందపడుతూ ఉంటారు. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులతోటో విషయాలతోటో ఆనందాన్ని అనుభవించేవాడిని చూసి ఆయన ఆనందించడు, దుఃఖపడేటువంటి వాడిని చూసి ఆయన దుఃఖపడ్డు. వాళ్ళ సుఖ దుఃఖాలతో దీనికి సంబంధం లేదు. అసలు ఈ ప్రపంచమే మిథ్య కాబట్టి, ఇక్కడున్నటువంటి వస్తువులతో ఆనందించడం వెరితనం కాబట్టి ఆయన మాత్రం తనలోనే ఉండేటువంటి ఆ ఆత్మానందాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మిథ్యా వస్తువుల కోసం కానీ, ఎక్కడున్నటువంటి విషయాల కోసం కానీ కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకునేటువంటి మానవులతో ఆయన కూడా పోటీ పడి, అతను కూడా ఏడ్చేవాళ్ళని చూసి ఏడవటం కానీ, నవ్వేవాళ్ళని చూసి నవ్వటం కానీ ఇలాంటివంటూ ఏమీ ఉండవు. అతనికి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విలువ లేనటువంటి. ఇక మహాత్ముడు అయినటువంటి వాడు ఒక్కొక్కప్పుడు బాలుడిలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. పసివాడు అప్పటికి తమ ఎదురుగా ఉన్నటువంటి వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు, వర్తమానంలో జీవిస్తాడు, భూతకాలాన్ని గురించి ఆలోచించడు, భవిష్యత్తుని గురించి ఆలోచించడు. ఇంతకుముందు ఎలా ప్రవర్తించామే అనుకోడు, ఇక ముందు ఎలా ప్రవర్తించాలా అని ఆలోచించడు. బాలుడు అనేది ఎప్పటికప్పుడే ఆ ఎదురుగా ఉంటే ఏముంటే దాంతోటే ఆడుకోవటమో ఏదో చేయటమో ఉంటుంది. కాబట్టి ఇలా బాలుడు ఉంటాడు, జ్ఞానైనటువంటి వాడు కూడా అలాగనే ఉంటాడు. జ్ఞానైనటువంటి వాడు గతించినటువంటి విషయాలను గురించి ఆలోచించడు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి వాటిని గురించి ఆలోచించడు, వర్తమానంలో తిరుగుతుంటాడు, ఇక్కడ కూడా వర్తమానంలో కూడా ఎదురుగా ఉన్న దేన్ని కూడా పట్టించుకోడు. అతడు అన్ని సందర్భాల్లో కూడా తనలోనే ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అంతకు తప్ప ఇంకేమి చేయడు. అయితే బాలుడికి జ్ఞానికి తేడా లేదా అంటే, బాలుడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, జ్ఞాని జ్ఞానంలో ఉన్నటువంటి వాడు. బాలుడు అజ్ఞానంలో ఉండి ఏమీ ఊహించలేక తెలియక, పూర్వాన్ని కానీ రాబోయేవి కానీ ఏమీ తెలియక ఆయన ఆలోచించడు. కానీ జ్ఞానైనటువంటి వాడు తాను ఇప్పుడు ఆనందంలో ఉన్నాడు కాబట్టి, ఆత్మానందంలో ఉన్నాడు కాబట్టి ఈ బాహ్యమైనటువంటి విషయాల గురించి ఆయన పట్టించుకోడు. ఒక్కొక్కప్పుడు జ్ఞానైనటువంటి వాడు పిశాచిలాగా ప్రవర్తిస్తాడు. పిశాచిలాగా ప్రవర్తిస్తాడంటే ఇతరులను భయపెడతాడు. ఇతరులు భయపెడతాడంటే భయపెట్టాలని భయపెట్టడు. ఒక్కో సందర్భంలో 10 మంది ఆయన వెంటబడ్డారనుకోండి, అప్పుడు ఒక్కసారి రాళ్ళు తీసుకొని విసురుతాడు, లేకపోతే దయ్యంలాగా భూతంలాగా ఒక్కసారి అట్లా కేకలేస్తాడు, దాంతో దడుచుకొని పిల్లలు కాస్త పరిగెడతా ఉంటాడు. పిశాచవత్ అన్నాడు. అందుకని ఈ ప్రకారంగా ఉండేటువంటి వాడు. ఇంకా అంతేకాదు, ఇతను ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడుంటాడు అని అంటే, ఒక స్థానం అంటూ ఒక చోట అంటూ ఏముండదు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఆయన ఫలాని చోట ఉంటాడు అనేటువంటి విషయం మాత్రం లేదు. అలాగనే ఒంటరిగా సంచరిస్తుంటాడు, 10 మందిలో తిరుగుతుంటాడు, అర్ధరాత్రిలో తిరుగుతుంటాడు, పగలంతా ఎక్కడ పడుకొని నిద్రపోతాడు, ఆయనకి పగలు తెలియదు, రాత్రి తెలియదు, ఏమీ తెలియదు, ఇలా ఉండేటువంటి వాడు ఆత్మనిష్టాపరుడైనటువంటి వాడు అని ఇక్కడ శంకరాచార్యుల వారు మనకి ఈ రెండు శ్లోకాల్లో తెలియజేసి, మరి ఇతరులు కనిపెట్టలేనటువంటి జ్ఞాని యొక్క లక్షణాలను గురించి, ఆ జ్ఞాని యొక్క ప్రవర్తన గురించి ఇంకా తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకాల్లో. వాటిని మనం రేపు చెప్తాం.